ఆధ్యాత్మిక జీవితము గురువుల జీవితము. మనం ఎలా జీవించాలి అనేది ఈ మార్గశిర మాసంలో నేర్చుకోవాల్సినటువంటిది. దానికి మొదటి కండిషన్ ఏం చెప్పాను నేను, భూమి మీద మీరు అవతరించారు అంటే, భూమి మీద మీరు జన్మించారు అంటే, మీకు కావలసినటువంటి వనరులు, మీకు కావలసినటువంటి అసిస్టెంట్స్, మీరు సవ్యంగా పని చేస్తున్నారా లేదా అని తెలియజెప్పేటటువంటి సూపర్వైజర్స్ మరియు కొలీగ్స్ సహచరులు అన్ని ఏర్పాటు చేసి ఉంటాయి. ఎప్పుడు విశ్వ ప్రణాళికలో మీరు పాలు పంచుకుంటూ ఉంటేనే. అక్కడ గతి తప్పాం మనం, విశ్వ ప్రణాళిక అనేది మర్చిపోయాం మనం. నిన్న సాయంత్రం పుస్తకం తిరిగేస్తూ ఉంటే, రానున్న 178,000 సంవత్సరాల వరకు ప్రణాళిక నాకు కనిపించింది. రానున్న మనిషి భూమి మీద ఆవిర్భవించి 1,95,00,000 సంవత్సరాలు అయిందని ఒక లెక్క. రానున్న 178 సంవత్సరాల వరకు ప్రణాళిక ఉంది అంటే, ఇప్పుడు మీరు ఎక్కడున్నట్టు ఖచ్చితంగా మధ్యలో ఉన్నారు, కొంచెం అటు ఇటు. లక్షల సంవత్సరాలలో వందల పెద్ద లెక్కలోకి రావు. అదేగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మధ్యలో ఉన్నాం మనం, సంధికాలంలో ఉన్నాము. అంచేత ఒక్క రోజులో 4000 AD నుంచి ఎక్కడికి జంప్ చేశాం మనం, 178,000 AD. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గురువుల యొక్క ప్రణాళిక అంత దూరం వరకు వ్యాపించి ఉంటుంది. అంతవరకు ఎందుకు ఇచ్చారు అంటే, మనం అంతవరకే అవగాహన చేసుకునే స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. మనం ప్రస్తుతం మనకి ఇంకా తెలియదుగా, సంవత్సరాలు అవుతే మనం లెక్క పెడుతున్నాం గాని, ఈ 1,95,000,000 సంవత్సరాల నుంచి 1,95,00,000 సంవత్సరాల నుంచి ఏం పరిణామ క్రమంలో మార్పులు వచ్చాయి? ముందు అది తెలియాలి మీకు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు లిటరేచర్ సర్వే అని ఒకటి ఉంటుంది, అంటే ఇదివరకు ఇంకోటి చేసేసింది మీరు చేయకుండా, లేకపోతే మీకు డిగ్రీ రాదు. 3 గంటలు మీరు పనిచేసి, 3 సంవత్సరాలు మీరు పనిచేసి ఇంకోటి చేసింది ఏదో మీరు చేస్తే ఏమవుతుంది? డిగ్రీ రాదు మీకు. లిటరేచర్ సర్వే అంటే ఈ 1,95,00,000 సంవత్సరాలలో ఏ మనిషి ఎప్పుడైనా ఏదైనా చేసి ఉంటే, మీరు మళ్లీ తిరిగి అదే చేస్తే మీ బ్రతుకు వృధా. ఏంటి, మామూలు మనుషుల గురించి చెప్తున్నా నేను. మరి గురువులు ఖచ్చితంగా ఒక గురువుకి ఒక గురువుకి చాలా తేడా ఉంటుంది. ఒకే పాఠము చెప్పరు వాళ్ళు. ఒకవేళ ఒకే పాఠము చెప్పినా చెప్పే విధానంలో తేడాలుంటాయి, గ్రూప్స్ లో తేడాలుంటాయి. ఇది మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. కానీ ఇందులో మీరు చేయాల్సింది ఏంటని, మీరేం చేయక్కర్లే, రిపీటెడ్ గా దాన్ని అర్థం చేసుకోండి, మీరేమీ చేయక్కర్లే. అన్ని వనరులు సమకూర్చబడి ఉంటాయి. ఏం వనరులు సమకూర్చబడి ఉంటాయి? మీ కింద పనిచేసేవాళ్లు, నీ పనిని సవరించేటటువంటి సూపర్వైజర్స్, ప్లస్ నీ యొక్క కొలీగ్స్. అంచేత ఈ సమాజంలో మీరు గుర్తించవలసింది అది. కొలీగ్స్ ఎవరు? సూపర్వైజర్స్ ఎవరు? ప్లస్ ఎవరికి మీరు హెల్ప్ చేయాలి? మీరు ఎవరికి హెల్ప్ చేయాలి? మీ కింద ఎవరు పనిచేస్తున్నారు? ఈ విషయ ప్రణాళికను అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే, అహంకారం లేకుండా పనిచేయగలుగుట. బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, రోజుకి వాడి చేతుల్లో చాలా పెద్ద బ్యాంక్ అంటే కోట్ల రూపాయలు మారుతూ ఉంటుంది. వాడే ఇస్తూ ఉంటాడు, నువ్వు చెక్ ఇస్తే డబ్బు ఎవడిస్తాడు? క్యాషియర్ ఇస్తాడు. మేనేజర్ శాంక్షన్ చేసిన, ఇంకోటి శాంక్షన్ చేసి ఏం చేసిన కదా. అంచేత క్యాషియర్ మీకు, నీకు చూసావా 1,00,000 రూపాయలు ఇచ్చాను ఇవాళ, చూసావా నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను అంత మొదలెట్టాడు అనుకోండి బయటకు వచ్చాక, ఏమంటారు మీరు వాణ్ణి? ఒరే నువ్వు నౌకరివి, నువ్వు జీతగాడివి మాత్రమే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు పిచ్చెక్కింది అని మెంటల్ హాస్పిటల్లో పెడతారు. మీరేమంటారు? నా కుర్రాడికి చదువు చెప్పించాను, నా భార్యను పోషిస్తున్నాను, నా పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఇవాళ తలుపు తాళం వేసాను వాళ్ళని. క్యాషియర్ ఆ మాట అంటే ఏమన్నారు మీరు? మెంటల్ హాస్పిటల్ పంపిస్తానన్నారు. మరి మీరు ఆ మాట అంటూ ఉంటే మిమ్మల్ని ఎక్కడ పంపించాలి? చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సరి అయిన అవగాహన ఉంటే జీవితంలో మీకు దుఃఖాలు రానే రావు. మీరు సాధన నేను చేసుకోక్కర్లే, ఏ సాధన చేసుకోక్కర్లే. నువ్వు చెక్ వచ్చింది క్యాషియర్ దగ్గరికి, సంతకం టాలీ కాలేదు, ఏం చేస్తాడు? ఇవ్వడు. చూశావా నేను ఇవ్వలేదు అని వాడు బయటకు వచ్చి అంటే తంటారు వాడిని. వాడు ఎందుకు ఇవ్వలేదు? వాడి నిర్ణయం కాదు, అది ప్రకృతిలో ఉన్నటువంటి నియమానుసారము. నీ కుటుంబాలలో ఉన్నటువంటి సభ్యులు, మీ సూపర్వైజర్స్ యొక్క జీవితాలు, మీ అసిస్టెంట్స్ యొక్క జీవితాలు, మీ యొక్క సహచరుల యొక్క జీవితాలు నడుస్తూ ఉంటాయి. మీరు చేస్తున్నారనుకోవటమే మాయ, ప్రకృతి మాయ కాదు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనుకుంటున్నారే నేను నా పిల్లల్ని పోషిస్తున్నాను, నేను నా పిల్లల్ని పెద్దవాడిని చేస్తున్నాను. నిజంగా చేయగలిగితే ఈ కాలంలో అందరూ ఇంజనీర్స్ డాక్టర్స్ ఉండేవాళ్లు, లాయర్స్ బిజినెస్ పీపుల్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇంచే అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటాడు? అంతేగా మరి వాళ్ళకి నిజంగా అంత దమ్ము ఉండి ఉంటే మీరేం చేయలేరు. కానీ ఏం చేయగలరు, ఉన్నదానికి నీరు పోసి పెంచి పెద చేయగలరు. దాన్నే గురుదేవులు ఏమని చెప్తూ ఉంటారు, నువ్వు ఒక తోటమాలివి మాత్రమే. ఏ తోటమాలివి? విశ్వ ఉద్యానవనములో నీకు అప్పచెప్పిన పని ఏంటి? నీ కుటుంబ సభ్యులకి నీరు పోయి, తిండి పెట్టు, బట్టలియ్యి, నీడయ్యి. ఆ తర్వాత ఏమవుతుందో నీ బాధ్యత కాదు. ఆ సింపుల్ ట్రూత్ మీకు అర్థమైపోతే ముందు మీరు ఇప్పుడున్నటువంటి పిచ్చి పిచ్చి బాధలలోంచి బయటపడతారు. ముందు ఆ మానసిక స్థితిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. శారదామాత రామకృష్ణ పరమహంస యొక్క భార్య, జీవితాంతము ఒక పిచ్చి మేనకోడలు ఉండేది. మేనకోడలు లేదు, నాకు కరెక్ట్గా రిలేషన్షిప్ గుర్తులేదు. విసిగించి ఏం చేసింది? అనేక మంది రోగాలు నయం చేయగలిగింది. మరి తన పిచ్చి కోడల రోగం, మేనకోడల రోగం ఎందుకు? అర్థం ఏంటి దాంది? మిగతా వాళ్ళ రోగాలు నయం చేసింది ఆవిడ కాదు, ఈ రోగం నయం కాలేదే అది కూడా ఆవిడది కాదు. ఆవిడకు ఒక రోల్ ఉంది ప్రకృతిలో. కొన్ని రుణానుబంధాలు ఉన్నాయి, ఆ రుణానుబంధాలు పనిచేస్తూ ఉంటాయి. రుణానుబంధము తీరిపోయిన మరుక్షణము మీరు ఎంత ప్రేమించేటటువంటి వ్యక్తి అయినా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. భౌతికంగానూ వదిలేయవచ్చు పైకి వెళ్ళిపోయి, లేదా ఏదో చిన్న కారణంతో తగులాటొస్తుంది. నీ మొహం చూడను అంటే నీ మొహం చూడను అనుకుంటాం, అమ్మయ్య అనుకుంటే, రుణానుబంధం పోయింది అనుకుంటే మీరు చాలా ఆనందంగా జీవిస్తారు. 100 చెట్లు కాపాడమని తోటమాలి ఉద్యోగం ఇచ్చారనుకోండి, అందులో ఈ 5 చెట్లు నువ్వు చూడక్కర్లేదులే అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మరి పోతే ఎందుకు అంత బాధ? ఈ మానసిక స్థితి మీకు రానంత వరకు రాబోయే మాసాన్ని, రేపటి నుంచి దాన్ని మీరు ఉపయోగించుకోలేరు. ఈ మానసిక స్థితిని మీరు బలవంతంగా తీసుకురావాలి. ఇది వైరాగ్యం కాదు, ఇది ఫ్యాక్ట్స్ ఆఫ్ నేచర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ రుణానుబంధం నుంచి మీరు తప్పించుకోలేరు. వెంకయ్య స్వామి గురించి అనేక సార్లు చెప్తూ ఉంటాను కదా, ఎన్ని అద్భుతమైనటువంటి రోగాలు నివారణ చేశాడు ఆయన, తెలుసుగా మీకు. కానీ ఆయన స్వయంగా ఎన్నేళ్లు కాళ్ళు లేవు ఆయనకి, తన శక్తిని దానికి ఉపయోగించుకోలేదు. ఇంకోళ్ళు మందు వేస్తామంటే మందు వేయించుకోలేదు. ఏమన్నాడు, కిందటి జన్మలో కావాలని నేను ఒక ఆవు యొక్క కాలు విరగొట్టాను, మందు వేసుకుని ఇప్పుడు నేను దాన్ని తగ్గించుకుంటే నెక్స్ట్ బర్త్ లో ఆ జన్మాంతం కుంటివాడిగా నేను జన్మించాల్సి వస్తుంది. ఎందుకు ఆ పిచ్చి? కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో బాధ ఉండదు మీకు. మీకందరికీ ఒక పెద్ద నమ్మకం ఏంటంటే మీరేం తప్పులు చేయలేదని. మా అంత మంచివాడు లేదు మాస్టర్, నాకు ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఏంటి కష్టాలు వచ్చిపడ్డాయి? 40 లక్షల రూపాయలు వస్తాయనుకుంటే 20 లక్షలే వచ్చాయి లాభాలు. మీకు ఉన్నటువంటి 90% కష్టాలు ఇంతే. పక్కింటి వాడి కొడుకు ఇంజనీర్ అయిపోయాడు, నా కొడుకు ఇంజనీర్ కాలేదు, అది పెద్ద కష్టం మీకు. పక్కింటి వాళ్ళ అమ్మాయి పెళ్ళైపోయింది, మా అమ్మాయి పెళ్ళవలేదు, అది కష్టం. పక్క వాళ్ళు అడగకపోతే అసలు మీరు పట్టించుకోరు. 90% పీపుల్ నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు మాస్టర్ లేకపోతే, అంటే వాళ్ళకి ఆ కోరిక లేదు పక్కింటి వాళ్ళు. లేకపోతే అది అడిగటానికి ఒక స్పెషల్ టెక్నిక్ తెలియదు నాకు. కానీ మీరు కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, రేపటి నుంచి ఈ మానసిక స్థితి మీకు ఉంటే ఈ 26 రోజులు, ఏమిటి 26 రోజులు మీకున్నటువంటి మానసిక స్థితి, నిజముగా మీకు చెప్పుకోదగ్గ కష్టాలు లేవు, ఎవరికి లేవు. మీలో మీరు వేసుకునే కష్టాన్ని నేనే లెక్క పెట్టడం లేదు, దానికే ఉంది. దోమలు కుడుతున్నాయి మాస్టారు ధ్యానం చేస్తూ ఉంటే కష్టమే, కానీ అవి చెప్పుకోదగ్గ కష్టాలు కావు. కష్టాలు లేనటువంటి మీరు ఈ 26 రోజులు ఒక తీవ్ర ప్రయత్నము చేయలేరా? ఏం తీవ్ర ప్రయత్నం చేయమంటున్నాను? ఈ 26 రోజులు, ఈ 24 రోజులు మిమ్మల్ని మీరు మర్చిపోండి. ఇక్కడున్నప్పుడు ఎదుటివాడిలో తప్పులు వెతక్కండి, ఎదుటివాడిని ప్రేమించటం నేర్చుకోండి. ఇంచేత రేపు పొద్దున్న నుంచి ఇంకో ధ్యానము మనం కలుపుకోవాల్సి వస్తుంది, ప్రేమ. అదే మీరు తప్పనిసరిగా చేయాలి. రెండు పూట్ల టైమింగ్స్ మీరే నిర్ణయించుకోండి, ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారో చూసుకుని. కూర్చుని చేయకండి దాన్ని, ఏదో పని చేస్తూ చేయండి. అంతేనా, ఊడుస్తాను చదువుకుంటూ మాత్రం చేయకండి. అంటే ఏంటి, మెకానికల్ గా చేయగలిగేటటువంటి పనులు ఉంటాయి కదా, ఆ మెకానికల్ గా చేసేటటువంటి పనులతో పాటు క్లబ్ చేయండి. నా కోరిక ఏంటి, ప్రేమ లాంటి మహత్తరమైనటువంటి టాపిక్ మీద మీరు ధ్యానము చేస్తూ కూడా మామూలుగా పనులు చేసుకోగలరు అని మీకే తెలుస్తుంది. చేత క్యాసెట్ మీరు రెడీ చేయాలి. ఒంగోలులో చెప్పింది, ఒంగోలులో చెప్పిన క్యాసెటే, మిగతా చెప్పిన క్యాసెట్ కాదు. మరి చూసుకోండి, ఒంగోలులో చెప్పిన క్యాసెటే మీరు వినాలి, లేకపోతే అది ప్లే చేస్తూ ఉండండి, పనులు చేసుకోండి. క్యాసెట్ పెట్టేసేయండి, వింటూ ఉండండి. మనసులో ఇంకో ఆలోచన రానివ్వకండి. అసలు అదొక్కటి చాలు మీ జీవితాన్ని మార్చేయటానికి. ఇచ్చత ఈ మానసిక స్థితులను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, మీరు మీ జీవితాలలో వనరుల కోసం కాని, ధనము కోసము కాని, ఉపకరణాల కోసం కాని దేనికోసము మీరు వెతుక్కో అక్కర్లేదు. ఇప్పుడు విశ్వ ప్రణాళికలో భాగంగా ఉంటే, విశ్వ ప్రణాళికలో భాగంగా లేకపోతే మీరు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఆనందం ఉండదు. అదే నేను పొద్దున చెప్పింది. నేను విశ్వ ప్రణాళికలో భాగంగా మీరు జీవించటం మొదలెట్టేస్తే అన్ని వనరులు మీ దగ్గరికి వచ్చేస్తాయి. రాలేదు అంటే విశ్వ ప్రణాళికలోని ఏదో ఒక భాగాన్ని మీరు మిస్ అయ్యారు. ఆలోచించుకోండి. అది ఆ ధైర్యం మీకు కావాలి. సమాజం ఏం చెప్తోంది, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారు. గురువులు అంటే స్పిరిచువల్ టీచర్స్ గురించి నేను చెప్పడంలే, బాహ్య జగత్తులో ఉన్నటువంటి టీచర్స్. చాలా ధైర్యం కావాలి మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి. అంచేతే నయమాత్మ బలహీనేన లభ్యతే. బలహీనులకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? రాదు. పిరికి వాళ్ళకి రాదు, బాధ్యతలు వదిలేసి పారిపోయే వాళ్ళకి రాదు, కాపురుషులకి రాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప. ఆ హృదయంలోని ఆ బలహీనతలను పోగొట్టుకోవాలి. మరి ఈ విశ్వ ప్రణాళిక పని ఇక్కడికే వచ్చి చేయాలా? విశ్వములో మీరుంటే చాలు. విశ్వములో మీరు ఎక్కడుంటే ఉండగలరు? ఎక్కడుంటే అక్కడే. మీరు ఇక్కడికే వచ్చి, కానీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవటానికి వీలు ఎక్కువ ఉంటుంది. అంతకంటే ఇంకేం లేదు. నేర్చుకోదలుచుకుంటే ఇక్కడే నేర్చుకోవాలని లేదు. అందుకు నేర్చుకోదలుచుకుంటే నా ఉద్దేశం ఇంకో చోట మీకు దొరకదని కాదు. థియోసాఫికల్ సొసైటీలో అద్భుతంగా దీని గురించి ఉంది. మెహర్ బాబా అద్భుతంగా దీని గురించి చెప్పాడు. అరవిందో అద్భుతంగా దీని గురించి చెప్పాడు. భాగవతము, రామాయణము, మహాభారతము ఇదంతా విశ్వ ప్రణాళికలోని మ్యాప్సే. ఆ మ్యాప్ను పట్టుకుని మీరు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. వనరులు నా దగ్గర ఉన్నాయా లేదా అన్న చింత ముందు మీరు మర్చిపోవాలి. ప్రొఫెసర్ గారు యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఇల్లు పీకి పందిరేశారు. ఎందుకుట అంటే ఆయన కళ్ళజోడు కనిపించడం లేదు. నేచురల్ కదా, కళ్ళజోడు కనిపించకపోతే ఆయన ఏం వెళ్తాడు? ఆయన భార్య గారు ఆ రోజు షిర్ది సాయి బర్త్డే ఏదో విజయదశమి ఏదోను గుడికి వెళ్ళింది, సాయి గుడికి. ఈ లోపల ఈ హంగామా అయిపోయిందంతా, ఇల్లంతా పీకి పందిరేశాడు. వచ్చింది, ఎక్కడ నా కళ్ళజోడు, ఎక్కడుంది? ఇలా పెట్టుకున్నాడు. అది ఏం కనిపిస్తుంది? అంచేత విష ప్రణాళిక కోసము మీరు ఎక్కడ వెతకక్కర్లే, మీకే తెలుస్తుంది. ఇంచేత విష ప్రణాళికలో భాగంగానే మనం పుడతాం, విష ప్రణాళికలో భాగంగానే మనం చచ్చిపోతాం. చావు బతుకులకి మాత్రం కారణం ఇదే. ఈ మధ్యన మాత్రము సినిమాలు చూస్తాం మనం. కాలేజీకి వెళ్లకుండా పిల్లలు ఎలా చూస్తారో, పుట్టారు విశ్వవిద్యాలయంలో, చస్తాము విశ్వవిద్యాలయంలోనే, కానీ మధ్యన ఎక్కడున్నారు మీరు? మీ సొంత ఆలోచనలు, మీ సొంత కుటుంబాలు. అర్థమైన ఉదాహరణ, దాన్ని మీరు ఎంత స్పష్టంగా అర్థం చేసుకుని జీవించగలుగుతారో. మీరు వనరులు ఏమీ వెతుక్కోక్కర్లే. అందుకే ఓ చెవటం అమ్మ జగన్మాతృ స్థితికి ఎదగలిగింది, కూరగాయలేగా అమ్ముకునేది. చాలా మంది గురువులకి పెద్ద చదువు రాదు వాళ్ళకి, మీ ఉద్దేశంలో వాళ్ళు అంచేత మాకేమీ వనరులు లేవు, మేమేం పుస్తకాలు చదవలేదు, ఏ గురువు పుస్తకాలు చదవలేదు. రమణ మహర్షి కూడా ఆ రమణ మహర్షి స్థితికి వచ్చాక ఎవరో ఏదైనా ప్రశ్న అడిగితే పుస్తకం తీసి చదివి చెప్పేవాడు. ఇచ్చేత ఇంత సిలబస్ ఉంది, దేనికి సిలబస్? దేనికి సిలబస్ ఉంది? రేపు మీరు రాయబోయే పరీక్షకి మరి ఎలా? విశ్వ ప్రణాళికలో భాగంగా మీరు జీవించగలిగితే మీరు చెప్పిందే రామాయణం అవుతుంది, మీరు చెప్పిందే వేదం అవుతుంది, మీరు చెప్పిందే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ అవుతుంది. వనరులు వెతుక్కోకండి. మీరు రెండోది ఏం చెప్పాను? వనరులు వెతుక్కోవద్దని నాకేం చెప్పాను? మీరు ఏమీ చేయటం లేదు. క్యాషియర్ ఉదాహరణ ఇచ్చాను నేను మీకు, కానీ క్యాషియర్కి బాధ్యత ఉంటుందా ఉండదా? బాధ్యత ఉంటుంది, అలాగే మీ కుటుంబానికి కానీ దాన్ని కానీ బాధ్యత ఉంటుంది. కానీ అది మీది మాత్రం కాదు, ఆ డబ్బులు కానీ ఏవి కావు మీవి మాత్రం కావు, కానీ పోతే మాత్రం వాయించేది మిమ్మల్ని. ఇక్కడ అంతే. ఈ చిన్న విషయాలను అర్థం చేసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇళ్లలో కూడా చేసుకోమని చెప్తున్నాను. కావాలంటే మీరు ఇంటికి ఫోన్ చేసి ఇలా చెప్పారు మాస్టారు, అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ రాబోయే కొద్ది నెలలలో 10-5 ధ్యాన స్థితిలోకి వెళ్తారు, పేపర్లో పడుతుంది అది. మీరు గొప్పగా చెప్పుకోవచ్చు మీకంటే ముందు ఏం చేశామని. అంచేత ఏం చేయొచ్చు మీరు? చేస్తున్నామని కూర్చుని నిద్రపోండి. అయినా మొదలెట్టినట్టేగా ఏదైనా డూ ఇట్, సరేనా? తీవ్ర ప్రయత్నం మాత్రం చేయండి, వీలైనంత వరకు ఇక్కడ చేయండి. 10 గంటలకు వచ్చి చేయండి, 3 గంటలకు వెళ్ళిపోండి. రోజు ఎక్కడ పెట్టు వేసుకునేవాళ్ళు అక్కడే, లేదు మేము సామూహికంగా ధ్యానం చేస్తాం. ట్రయాంగిల్ అని ఒకటి ఉంది. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఒక త్రిభుజంలా కూర్చుని త్రిభుజంలో యొక్క శీర్షము తూర్పు వైపు ఉండాలి, అంటే ముగ్గురు తూర్పు ఫేస్ చేస్తే కూర్చుంటారు, ఒకడు ఇక్కడ కూర్చుంటే మిగతా వాళ్ళిద్దరు ఒక అడుగు గ్యాప్ లో. ఇప్పుడు అక్కడ తయారయ్యే యంత్రం కూడా అదే, త్రిభుజాలే. అలాగే మీరు గ్రూప్ గా చేసుకుంటే ఇంకా మంచిది, మీ ఇష్టం. మాది నేను ప్రస్తుతం కండిషన్స్ పెట్టడంలే, కండిషన్స్ అక్కడ పెడతా. ఇక్కడ ఏంటంటే ముందు మీరు మొదలెట్టేయండి, చూద్దాం ఏమవుతుందో. సరేనా? ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఆహారం మాత్రం చూసుకోండి, కాస్త నిద్ర రానటువంటి ఆహారాలు అలాంటివి తీసుకోవడం మంచిది, మీ ఇష్టం ఏదైనా. కానీ కొంతమంది అసలు తింటాం మనలేదు, వాళ్ళు మాత్రం ఏం చేయాలి, రివర్స్ వెళ్ళాలి, వాళ్ళు ఎక్కువ తినాలి. సరేనా? ఇంకా మీరు ఫోన్లు చేసి మీ వాళ్ళందరికీ చెప్పుకోవచ్చు, రేపు మార్గశిర మాసం మొదటి రోజు 10 to 3 ధ్యానంలో గడపండి, రాసేయండి. 2000 మందికి వెళ్తే నేను చాలా ఆనందిస్తా, కనీసం ఇదేనా. అంటే రేపు పోస్ట్ అయిపోవాలి 2000 కార్డ్స్ మధ్యాహ్నం లోపల. అవునే, మీరే రాస్తే అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పొచ్చు. మీకు చెయ్యాలని కోరికే ఉండాలి కానీ చేసేస్తారు. మీకు కోరిక లేక అది గీత చెప్పబడినటువంటి నెలలో 16వ తారీఖు గీతా జయంతి అనుకుంటా నేను, దరిదాపులో పడుతుంది. గీతోపదేశం జరిగినటువంటి నెల శిష్యుడు తన సంశయాలన్నిటినీ కూడా పూర్తి చేసుకుని, నివారణ చేసుకుని, అర్థం చేసుకుని పరిపూర్ణమైనటువంటి శరణాగతి, కరిష్యే వచనం తవ అన్నటువంటి నెల, మహాభారత సమరము జరిగినటువంటి నెల. అంటే కరిష్యే వచనం తవ అని నువ్వు అన్న తర్వాత మహాభారత స్థాయిలో మనలో మార్పులు జరగకపోతే, అది నోటితో అన్నాం తప్ప నిజమైనటువంటి సమర్పణ కాదు. మారిపోతాయి మీ జీవితాలు మొత్తము ఆ క్షణము నుంచి. అద్భుతం ఏమిటి అంటే ఇక్కడ ఈ నెల సూర్యోదయంతో పాటు స్వయంగా మహాకాల చక్రవర్తి స్వరూపమే ఆవిర్భవించింది యంత్రము. మనం అనుకున్నది కాదు అది, అలా చేద్దామని అనుకో ఇక్కడ మనం, అవి జరుగుతాయి. అవి మీరు అదే అర్థం చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద జరగటం అంటే అంతే, పూర్తయ్యేంత వరకు చేశాం, ఎప్పుడు ఆపాం, ఇంకా టెక్నికల్ గా మనం ఇంకేం చేయలేం అది గట్టిపడేంత వరకు, అప్పుడు ఆగింది. అదే మహాభారతం అంటే, యుద్దమే చేయక్కర్లే. అది మీరు ఎంతటితో యుద్దం చేసి ఉంటారు, రాత్రి వాళ్ళు ముందు నిద్రతో యుద్దం చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదలు పెడితే ఇవాళ పొద్దున్న 5 వరకు చేశారు అంటే ఏదో మెలకుగా ఉండండి చూద్దాం. ఇవాళ ధ్యానంలో మహాభారతం అంటే మీ ఉద్దేశం ఏంటో, ఎవరినో పొడిచేస్తేనే మహాభారతం అవుతుందా? కొలతలు కరెక్ట్ గా ఉండాలి, యాంగిల్స్ కరెక్ట్ గా ఉండాలి, మనం అన్ని చేశారు వాళ్ళు కరెక్ట్ గా. అంటే ఆ గురువు అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? మీరు ఆ పని పూర్తయ్యేంత వరకు నేను వదలను అనేటటువంటి భీష్మ ప్రతిజ్ఞ ఉంటే అది మీరు అర్థం చేసుకోండి. భగవద్గీత యొక్క మొత్తము సారము ఏంటి అంటే, నీకు ఏది తెలుసో అది పరిపూర్ణంగా చేయి. నేను పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకున్నాక చేస్తాను, అది భౌతిక జగత్తులో మీరు నిర్ణయించుకునేటటువంటి జీవిత విధానం. ఆధ్యాత్మిక జగత్తులో మీకు తెలియాల్సిన పని లేదు, చేసేటమే. 1 లక్ష 78,000 సంవత్సరాల ప్రణాళిక గురువులు వేసి రెడీగా ఉంచారు అంటే ఏంటి, మనకి అందించింది, మనకు అందించకుండా ఉన్నది బ్రహ్మ అసలు కల్పాంతం వరకు ఉంటుంది ఆయన ప్రణాళిక. మనకి అంతవరకు అర్థం చేసుకునేటటువంటి యోగ్యత ఉన్నది అని అర్థం. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు గతించినటువంటి ప్రణాళిక అర్థం కావాలి. ఏం జరిగిందో తెలిస్తే కదా ఏం జరగబోతున్నదో చేయగలరు మీరు. కానీ ఇదంతా నేను పుస్తకాలు చదివి నేర్చుకుంటాను అవసరం లేదు. కరిష్యే వచనంతవ, చెప్పింది చేస్తే చాలు. యంత్రం కట్టేశాడు కదా శివ, తను తెలుసా యంత్రాలు ఏంటో, మరి ఎలా వచ్చిందది, చెప్పింది చేస్తే చాలు. అది చిన్నది అర్థం చేసుకోండి. ఎప్పుడు చెప్పింది చేయగలరు మీ అహంకారాలు లేకపోతే, లేకపోతే మీరు చెప్పటం మొదలు పెడతారు. మీరు చెప్పటం మొదలెడతారు అంటల్లో మీరు తప్పు చేస్తున్నారు అని అంటేనే అర్జునుడు కూడా అదే చేశాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు. 84 సంవత్సరాల యువకుడు అయినటువంటి అర్జునుడు 125 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి చెప్తాడు. ఎందుకు ఆ వయస్సుల గురించి చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాడు కదా, శ్రీకృష్ణుడు ఎవరో తెలుసు కదా. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము వల్ల ఎన్ని కష్టాలు దాటారు కదా, అయినా ఏం చేశారు, మళ్లీ లెక్చర్ ఇచ్చాడు. తప్పు ఎక్కడ చేశాడు, లెక్చర్ ఇవ్వటం తప్పు చేయలేదు. నేను ఎవరితో యుద్ధం చేయాలో చూసుకోవాలి, రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించు అన్నాడు. ఏముంది ఆ సెంటెన్స్ లో తప్పు, నేను ఎవరితో యుద్ధం చేయాలి, వాయించి బారిశాడు. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం ప్రధాన్యాన్ని పియోధవీరా, చిట్టి తండ్రి భీష్ముణ్ణి నువ్వు చంపలేవు, అదేగా చెప్పడం, కాని నేను చంపేశాను. ద్రోణాచార్యుని నువ్వు చంపలేవు కాని నేను చంపేశాను. కర్ణుని నువ్వు చంపలేవు, నీ తండ్రే వాడికి ఒక స్పెషల్ బాణం ఇచ్చాడు అయినా వాడిని నేను చంపేశాను. జయద్రథుడికి లయకారకుడైనటువంటి శివుడి యొక్క వరదానం ఉంది అయినా నేను ముందే చంపేశాను. చిట్టి తండ్రి ఇంకా నువ్వేం చేస్తావని, ఏం చేస్తావు, అది మీకు మానసిక స్థితి, మీరు అర్థం చేసుకోండి. అందుకు భగవద్గీత యొక్క మొత్తము మానసిక స్థితి ఇదే, మిగతా మానసిక స్థితులేం లేవు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము ఇదంతా ఏంటి అంటే మీకు ఈ మానసిక స్థితి రానంత వరకు. కానీ ఈ మానసిక స్థితి వచ్చాక కరిష్యే వచనం తవ అని మళ్ళా నన్ను అడిగాను అనుకోండి మాస్టారు ఏం చేయాలని, సమర్పణ లేదు అని అర్థం. సమర్పణ ఉంటే వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది, అది నా అనుభవం. అది ఏం చెయ్యాలో ఎంతలాగా చెప్తారు అంటే నువ్వు చేయలేవు. అది ఎప్పుడు గురువు శిష్యుడి యొక్క సామర్థ్యం కంటే ఎక్కువ చెప్తాడు. ఎందుకు, ఎక్కువ చెప్తేనే నువ్వు ఎదుగుతావు, నువ్వు చేయగలిగినంత చెప్తే అనవసరం. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడు అంచేత సాధన మొదలెట్టినప్పుడు కష్టాలు వస్తాయి. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ వెళ్లాలి అంటే బరువులు ఎత్తాల్సిందే. గురువు అనుగ్రహం కావాలి అంటే కష్టాలు వస్తాయంటలేదు, కష్టాలే గురువు అనుగ్రహానికి కారణములు. ఇంజనీరింగ్ చదవాలి అని జాయిన్ అయ్యాక ఆడతాను పాడతాను అంటే కుదురుతుందా, ఏం చేయాలి ఇంకోడు ఐదేళ్ల వరకు ఫినిష్ వాడి జీవితం. పుస్తకాలు ప్రాక్టికల్స్ ఇంతే. ఇంట్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఇంకోటి చేయమనరు, చదువుకోమంటారు. మరి వాడికి కావాల్సిన ఫుడ్ బట్టలు వసతులు వాడికి ఇంకా ఏవో బాధ్యతలు ఉంటాయి కదా, పిక్నిక్ వెళ్లాలనిపిస్తుంది వాడికి, లేకపోతే స్నేహితులతో సినిమాకి వెళ్లాలనిపిస్తుంది వాడికి, లేదు ఒక వారం రోజులు అలా టూర్కి వెళ్లి రావాలనిపిస్తుంది. దీనికి వసతి ఎవరు కల్పిస్తున్నారు, తల్లి కానీ తండ్రి కాని గురువు కాని. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. మామూలుగా మీరు వెళ్ళలేనటువంటి ఫ్యాక్టరీ గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్తో వెళ్లారనుకోండి, తెరుచుకుంటాయి. తెరుచుకోవటమే కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్స్ తో పాటు వెళ్తే మామూలుగా అయితే గేట్ పాస్ కావాలి, చాలా గందరగోళం ఉంటుంది. ఫ్యాక్టరీస్ లోకి లోపలికి వెళ్లాలంటే మీరు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని స్కాన్ చేస్తారు, పంపించొచ్చా పంపించకూడదా, పుట్టు పూర్వత్వాలు. మీరు ఎప్పుడైనా టాటా స్టీల్ కంపెనీ లాంటి కంపెనీకి లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి, వెళ్ళనివ్వరు, అసలు ప్రశ్నే ఉండదు అది. అలాంటిది ఈ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్ అని వెళ్తారు. అన్ని గేట్లు తెరుచుకోవటమే కాకుండా ఇంకో ఆఫర్ వస్తుంది వాళ్ళకి. మీరు కనుక మీ యొక్క ఉత్సుకతను మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి చూపించగలిగితే అసలు మా కంపెనీలో వచ్చి జాయిన్ అయిపోండి అంటారు. ఇంటర్వ్యూలో అవి కూడా ఏమి ఉండవు. అలాంటప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ టూర్లోనే అబ్జర్వ్ అయిపోతారు. ఎవరు? టూర్కి వెళ్లిన వాళ్ళు కాదు, చదువుకుంటూ వెళ్లిన వాళ్ళు. దీనన్నిటికీ వనరులు వాడేమైనా ప్రయత్నం చేశాడా? వాడేం చేయలేడు. వాడేం చేశాడు? చదువుకున్నాడు, సిలబస్ అర్థం చేసుకున్నాడు, విశ్వ ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి మీకు కూడా అవే జరుగుతాయి. జరగటం లేదు, మీకు అర్థం కాలే విశ్వ ప్రణాళిక. నేను మీకు చాలాసార్లు చెప్తాను కదా, గురువులు ఏం ఉద్యోగం చేశారు, ఏం బిజినెస్లు చేశారు, ఏమయ్యారు వాళ్ళు? వాళ్ళ జీవితాలు సుఖంగానే గడిచిపోయి మీ దృష్టిలో చూసుకున్నా, ప్లస్ వాళ్లతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఇప్పటికీ వాళ్ళ పేరుతో సుఖంగా గడిచిపోతున్నాయి. అంతేగా, వాళ్ళ ప్రణాళికలు కానీ తెలీదుగా. రామకృష్ణ మిషన్ కు వెళ్లి అసలు రామకృష్ణ పరమహంస యొక్క ప్రణాళిక ఏమిటి, అసలు వివేకానందది ఒక విజన్ ఉంది, మై విజన్ అని. ఆగస్ట్ 15th భారతదేశం స్వాతంత్రం అయినప్పుడు 5 పాయింట్స్ చెప్పాడు అరవిందో. భారతదేశం గురించి తను ఏం కోరుకుంటున్నాడో, ఏం దర్శించాడో భవిష్యత్తులో అడగండి ఎవరినైనా, అరవిందో ఏం దర్శించాడో చెప్తారు అరవిందో సొసైటీలో. అందుకు రిజల్ట్స్ రావటంలే. చదవాల, మీరు బాగా చదవాల. మీరు చెప్పండి మాస్టరు. చాలా మంది నన్ను ఏమడుగుతారంటే మీరు గంటలు గంటలు చెప్పండి మాస్టర్ అని. 20 సంవత్సరాల బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడైతే అంత చెప్పడం లేదు, కానీ ఇదివరకు క్యాంపుల్లో అయితే రాత్రి పగలు చెప్పేవాడిని నేను. రాత్రి పగలు ప్రణాళిక ఏమర్థమైంది? మీరు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఈ ప్రణాళిక అర్థం కాకపోవటానికి కారణం ఏంటి అంటే, అసలు ఈ దృష్టితో ఆధ్యాత్మిక వైపు రావాలని మీకు ఎవరు చెప్పలేదు. మీరు జపాలు చేసుకోండి, సంధ్యావందనం చేసుకోండి అన్నా, కానీ సంధ్యావందనం చేసుకోవటం వేరు, సంధ్యావందనంలో ఉన్నటువంటి శ్వేతవరాహ కల్పము నుంచి అద్య ఈ రోజు ఈ తిది వార నక్షత్రముల యొక్క ప్రణాళిక అందులో తెలియాలి అని ఎవరు చెప్పారు మీకు? మంత్రంలో ఉంది అది. శ్వేతవరాహ కల్ప నుంచి ప్రతిరోజు మీరు ఎందుకు మొదలెడతారు? ఎందుకు చెప్పుకోవటం పిచ్చివాళ్ళలాగా? ఎందుకు చెప్పుకోవటం అంటే శ్వేతవరాహ కల్పం ఆది నుంచి ఈ రోజు వరకు మీ పాత్ర ఉన్నది, ఈ రోజు నుంచి శ్వేతవరాహ కల్పం అయ్యేంత వరకు కూడా మీ ప్రణాళికలో భాగం ఉన్నది. కాలేజీ టైం టేబుల్లో ఎన్రోల్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా ఓ పని ఉంటుంది కదా, కాలేజీలో చేరితేవాడు. మరి పృథ్వీ మీద నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏమని చెప్పాను నేను? నువ్వు విశ్వవిద్యాలయంలో ఉన్నావు, మీరు ఖచ్చితంగా దాన్ని పెట్టేసుకోవాలి. అందుకనే గురువులు కూడా మీ యొక్క సహయోగులే. బీఎస్సీ స్టూడెంట్ ప్రాక్టికల్కి వస్తాడు, నేనేం చేస్తా వాడికి ముందు? చేసి చూపిస్తా, వివరణ ఇస్తా. తర్వాత ఏం చేస్తాను? వాడు చేస్తున్నప్పుడు పక్కనే ఉంటా. ఇంతకీ గురువు సహయోగ అసిస్టెంటా సూపర్వైజరా? మూడును త్రిమూర్తులు గురువులు. దత్తాత్రేయ స్వరూపం యొక్క అంతర్ధానం అది.
మీరు ప్రాక్టికల్స్ కరెక్ట్ గా చేయలేకపోతే అసిస్టెంట్, బాగా చేస్తూ ఉంటే సూపర్వైజర్. అర్థమైంది కానీ స్పీడ్ గా చేయలేకపోతున్నారు అసిస్టెంట్. అందరికి, ఎవరికి ఒక్కటి స్టూడెంట్కేనా, నేను అందరికినా. అలాగే ఈ విశ్వం మీద పుట్టిన మీకు ప్రతి గురువు మూడును మీకు అసిస్ట్ చేస్తాడు, చేసే బాధ్యత ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తారు, కుర్రాడు చదవడు, నాలుగు రోజులు క్లాసుకు రాడు, ఐదో రోజు వస్తాడు, పాఠం చెప్తామా చెప్పవా, అసిస్ట్ చేసే బాధ్యత ఉంది గురువుకి. ఎప్పుడు క్లాసుకి వస్తే నేను నా కుటుంబము విశ్వ ప్రణాళిక తెలియకుండా, విశ్వ ప్రణాళికలో మీ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర మీకు తెలియకుండా మీరు జీవిస్తే గురువు ఏం చేస్తాడు, కాలేజీకి రాకపోతే గురువు ఏం చేస్తాడు అన్నట్టే. విశ్వ ప్రణాళికలో మీరు భాగమే, మీరు తప్పించుకోలేరు. అది అది మాయా అని చెప్పారు. ఇది మాయ కాదు, విశ్వ ప్రణాళిక మాయ కాదు, విశ్వ ప్రణాళికలో మీరు పుట్టడం మాయ కాదు. మీ మీ కుటుంబ సభ్యులు, మీ మీ కుటుంబ సభ్యులు గాని ఇప్పుడే కాదు, చాలా కాలం వరకు పుడతారు. ఎందుకు పుడతారు అంటే మీ మీద ప్రేమతో కాదు. రుణానుబంధం పోకపోతే ఏం చేస్తాం, రుణానుబంధం ఉన్నంత వరకు కూడా తప్పదు, కుటుంబ సభ్యులు అలాగే పుడుతూ ఉంటారు. అందువల్ల మొట్టమొదటి రోజు నేను మీకు ఇచ్చినటువంటి సందేశాన్ని మర్చిపోకండి, గురువుతో రుణానుబంధం పెంచుకోండి. చాలా సేఫ్ సైడ్ లో ఉంటాడు. ఎందుకు సేఫ్ సైడ్ లో ఉంటారు, ఎప్పుడు ఎక్కడ కట్ చేసేయాలో కట్ చేసేస్తాడు. ఇతరులతో రుణానుబంధం, తనతో రుణానుబంధం కట్ చేసుకోడు గురువు. కానీ మీరు ఏంటంటే అసలు గురువుతో రుణానుబంధం పెరగనివ్వరుగా, ఏం చేస్తారు గురువు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చిన మరుక్షణం కట్. కరిష్యే వచనం తవా అన్నాం అనుకో, అసలు కట్ కాదు, ఎక్కడ కట్ అవుతుంది ఇంకా. వాడు నోరు మూసుకు కూర్చోలేడు గురువు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడుగా. మీరు క్లాసులోకి రావాలే కాని ఉత్తరం ఎందుకు కూర్చోబెడతాడు. మరి విశ్వవిద్యాలయంలో, సప్తర్షి వేద విశ్వవిద్యాలయం గురించి నేను మాట్లాడటం లేదు, యూనివర్సిటీస్ గురించి మాట్లాడటం లేదు. విశ్వములో పుట్టిన ప్రతి ప్రాణి కూడా విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థియే. 64 విద్యలు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. రోజుకి ఒక విద్య చొప్పున నేర్చుకున్నట్టు శ్రీకృష్ణుడు. రాముడికి కూడా అల్పకాలసవ విద్య అయి చాలా తొందరగా అన్ని విద్యలు నేర్చేసుకున్నారట. ఇప్పటికీ నేను చాలాసార్లు మా స్టూడెంట్స్ చెప్తా ఉంటాను కాలేజీలో, వాళ్ళ మొత్తం సిలబస్ సంవత్సరంలో చెప్పేది మామూలు యావరేజ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటే 15 రోజుల్లో చెప్పేయచ్చు. విపరీతమైన తెలివితేటలు ఉండక్కర్లే. ఒక సంవత్సరం పాటు చెప్తామే ఈ కాలేజెస్ లో 15 రోజులు చాలు రెగ్యులర్ గా ఉంటే. అదే ఎక్స్ట్రాగా ఏం చదవక్కర్లేడు వాడు, 10-4 చదివితే చాలు. మీరు ఏ టీచర్నైనా అడగండి, వాళ్ళు చెప్తారు ఈ విషయాన్ని. ఈ కాలమానం మారచ్చు, కొందరు 15 రోజుల్లో రాదండి, 20 రోజుల్లో వస్తుంది అనొచ్చు, కాదు ఒక నెల పట్టొచ్చు అనొచ్చు. తేడా ఇంతే తప్ప నెల దాటుతాడు. ఇంచేత ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రణాళికలో కరిష్యే వచనం తవ అన్న మానసిక స్థితి మీకు వచ్చిన మరుక్షణము గురువు మీకు చెప్పటం మొదలు పెడతాడు. ఇది రానంత వరకు చెప్పలేడు, ఆర్గ్యుమెంటే ఉంటుంది. 700 శ్లోకాల ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి, ఇది ఎందుకు చేయాలి, అలా అలా ఎందుకు చేయాలి. ఆర్గ్యుమెంట్ ఉన్నంత వరకు కుదరదు, నో ఆర్గ్యుమెంట్స్. కానీ నో ఆర్గ్యుమెంట్స్ స్థితి ముందు మీకు రావాలి. గుడ్డిగా నమ్మితే చాలా ప్రమాదాలు వస్తాయి. ఈ కాలం గురువుని నమ్మారనుకోండి, చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు మీరు. ఇంచేత గురువులకే విశ్వ ప్రణాళిక తెలియదు. విశ్వ ప్రణాళిక అంటే చెప్పాను కదా స్వీప్. దుర్గా సప్తశతికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తాం,
రాబోయే మన్వంతరం గురించి చెప్తోంది. అది మనం ఎందుకు చేస్తాం? ఈ పూట ఏదో కష్టాలున్నాయి, ఈ రోజు ఏదో కష్టం ఉంది, అది పోవాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం మిమ్మల్ని ఎందుకు చేసుకోమన్నాను? కనీసము తెల్ల జుట్టు నలబట్టానికైనా చేసుకోండి అన్నాను. అందుక అలా ఉంది మన పరిస్థితి. ఇంచట ప్రణాళిక తెలియక మా వాణ్ణి ఇవాళే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి వచ్చాను అన్నాడు అనుకోండి. ఆవిడైనా రెండో రోజు కలిస్తే ఏమయ్యా మీ కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తయిపోయిందా అని అడుగుతావా? మనం అడుగుతా ఎందుకు అడగం? ఇంచేత ఇంజనీరింగ్ కాలేజీకి టైం పడుతుంది పూర్తవటానికి. మరి విషయ ప్రణాళిక అర్థం అవటానికి మీకు ఎంత టైం పడుతుంది? సమర్పణ ఉంటే అర్థం కాదు, నువ్వేం చేయాలో తెలుస్తుంది, అర్థం అవదు. కరిష్యే వచనం తవా అంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా యంత్రం వేశాడు, ఎందుకు ఆ కోణాలు పెట్టాము, ఎందుకు ఆ గీతలు పెట్టాము చెప్పలేకపోవచ్చు, కానీ ఫలితం వచ్చేస్తుంది. సమర్పణ వల్ల లాభం అది. విష ప్రణాళిక తెలియదు మీకు, కానీ విష ప్రణాళిక తెలిస్తే గురువు యొక్క భౌతిక వాక్కు లేనప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భౌతికమైనటువంటి వాక్కు లేకపోతే మీకు వచ్చేటటువంటి ఊహలు మీ మానసిక స్థితి బట్టి కలర్ అయిపోతాయి. భారతీయులకి సంబంధించినటువంటి విష ప్రణాళిక అర్థమవుతుంది, క్రిస్టియన్స్ కి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి విష ప్రణాళిక అర్థమవుతుంది, కానీ అసలు విష ప్రణాళిక అర్థం కాదు. కానీ గురువు ఉంటే ఫిజికల్ గా, అంచేత ఫిజికల్ గా గురువు ఉన్నప్పుడే మీరు నేర్చేసుకోవాలి విష ప్రణాళిక. నేర్చేసుకున్నాక ఇంక గురువు అక్కర్లే. అందుకే వెంకటేశ్వర ఏమన్నాడు, ఆబరు ఎందుకయ్యా నా నితిన్ అన్నాడు. బరువు అని కాదు, నేర్చేసుకున్నాక ఇంకా టీచర్ ఎందుకు? కానీ టీచర్ ఉన్నాడా లేదా, వాడి ఊపిరిలో టీచర్ ఉంటాడు, అప్పుడు వాడి ఊపిరే గురుమయం అయిపోతుంది. అంచేత అక్కడ గురువుని వాడే వద్దంటే, కెమిస్ట్రీ నేర్చేసుకున్నావు ఇంకా నీ ఊపిరిలో ఏముంది? కెమిస్ట్రీ ఏముందంటే గురువే నీ ఊపిరి అయిపోయాడు. అంటే నేను ఎన్నిసార్లు దత్తాత్రేయ స్వామిను నా గురువును అనుకున్నాను, ఏమనుకుంటే వెళ్ళాము. గురువు యొక్క అవగాహన, గురువు యొక్క మానసిక స్థితి, విశ్వ ప్రణాళిక. కానీ విశ్వ ప్రణాళిక మనకి పరిపూర్ణముగా అర్థము కానంత వరకు కరిష్యే వచనం తవ, ఏమి చెప్పాము, ఏమి చేయవలసి ఉన్నదో దాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. చెప్పింది చెప్పినంతా చేయాలి, మధ్యలో ఆగిపోకూడదు, టైం అయిపోయిందని. పని పూర్తవటం ముఖ్యం కానీ టైం అయిందా లేదా ముఖ్యం కాదు. చాలా జాగ్రత్తగా ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీరు టైం అయిపోయింది గంట కొట్టేశారు బయటకు వచ్చేసాం కాదు, మీరు ఏం చేయదలుచుకున్నారో అది పూర్తి అవుతేనే ఇంకో పనిలో ప్రవేశించండి. ఏ రోజుకి ఆ రోజు చాలా సుస్పష్టమైనటువంటి కరిష్యే వచనం తవ, విశ్వ ప్రణాళిక మాకు అర్థం కాలేదు కనుక మేం చెయ్యం ఏమక్కర్లే. ప్రతి గురువు చాలా స్పష్టంగా ఏమి చెయ్యాలో నిర్దేశాలు ఇచ్చి మరీ వెళ్లారు. దానిని అవగాహన చేసుకుంటూ ఈ 25 రోజులలో మనకి శాయశక్తులా ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవాళ రాత్రి నుంచి జరగబోయేటువంటి ధ్యాన ప్రోగ్రాంలో ప్రేమ మీద క్యాసెట్, లేకపోతే నేను చెప్పినటువంటి ఈ విషయాల మీద క్యాసెట్ వింటూ ధ్యానం చేసుకోండి. మనస్సు ఆ శబ్దావళి మీద ఉంచుకోండి, ఉత్తిన కూర్చోకండి, బ్లాంక్ స్టేట్ మనకు కుదరదు. ఇప్పుడే ఇంచట ఏదో క్యాసెట్ ప్లే అవుతూ ఉంటుంది, దానినే వినండి. బెస్ట్ ఏంటంటే ఆ రోజు చెప్పిన 2 క్యాసెట్లు ఆల్టర్నేట్ చేసుకుంటే చాలా మంచిది. ఇచ్చంటే మీ అందరికీ కూడా ఒకే ట్యూన్ లో సబ్జెక్ట్స్ దిగుతాయి. దీనితో పాటు ప్రేమ, ప్రేమతత్వం లేనివాడు ఈ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ కాలేడు. ఈ విశ్వవిద్యాలయం అంటే సప్తశివేద విశ్వవిద్యాలయం కాదు, భూమి. మీరందరికీ కూడా మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఏం చెప్తుంది? ఇతరుల్లో దోషాలు కనిపించవు అన్నది గుర్తుంచుకుంటూ